శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాలు తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా కర్మల్ని ఎలా చేసి చిత్తశుద్ధి ద్వారా జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందటానికి ఉపయోగించుకోకుండా కోరికలతో ఫలాసక్తితో కర్మలు చేసి బంధాలకి లోనైపోతూ ఉన్నారు. మరి అటువంటి వాళ్ళు వేదాలలో కర్మకాండను గురించి చెప్పారు కదా, యజ్ఞయాగాది క్రతువుల్ని గురించి చెప్పారు కదా, మరి అవి చెయ్యమనే కదా వాళ్ళు చెప్పింది, అందుకని చేస్తున్నాం అని చేసేటువంటి వాళ్ళు కేవలం ఫలాసక్తి లేకుండా చేయటం కాకుండా ఏదో ఒక కోరికతో చేయటం వల్ల అలాంటి వాళ్ళకి ఎలాంటి ఫలితం కలుగుతుంది అనే విషయాన్ని మనం నిన్న 20వ శ్లోకంలో ప్రారంభం చేశాం. వీళ్ళందరూ కూడా మూడు వేదాలని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, మూడు వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి విషయాలని చక్కగా తెలుసుకొని యజ్ఞయాగాది కర్తవులు ఎలా చేయాలో, ఏ నియమాలు పాటించాలో, ఏ మంత్రాలు చదవాలో, ఏ దేవతల్ని ఆహ్వానించాలనో, ఏ రకమైనటువంటి నియమ నిబంధనల్ని పాటించాలో అన్ని విషయాలు కూడా చక్కగా తెలుసుకొని అలా చేసినందువల్ల వచ్చేటువంటి ఫలితం కూడా ఏందో తెలుసుకొని మరి వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలా చేసినందువల్ల యజ్ఞాల ద్వారా భగవంతుణ్ణి పూజించినందువల్ల స్వర్గభోగాలు లభిస్తాయి అనేటువంటి భావనతో చేస్తున్నారు గనక వారు చేసినటువంటి పుణ్య కర్మలకి ఫలితంగా స్వర్గభోగాలు లభించేటువంటి మాట నిజమే. అయితే మరి ఆ స్వర్గభోగాలు శాశ్వతంగా ఉంటున్నాయా? స్వర్గభోగాలు కోరి యజ్ఞాలు చేసినటువంటి వాళ్ళు అక్కడి భోగాలు అనుభవించిన తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని 21వ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. అంటే 20, 21 రెండు శ్లోకాలు కూడా ఒకే విషయాన్ని గురించి చెబుతూ ఉన్నాయి. మరి యజ్ఞాలు చేసి స్వర్గభోగాలు అనుభవించిన వారికి నిన్న చెప్పారు, మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో ఈ రోజున 21వ శ్లోకంలో చెప్పబోతున్నారు. 21 చూడండి. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం. గతాగతం కామ కామాలభంతే. తే వారు ఎవరు? అదిగో ఆ స్వర్గలో యజ్ఞాలు చేసి స్వర్గలోకాన్ని చేరుకునేటువంటి వాళ్ళు. విశాలం స్వర్గలోకం, విశాలమైనటువంటి ఆ స్వర్గలోకాన్ని చేరుకొని భుక్త్వా అక్కడ ఉన్నటువంటి భోగాలన్నీ కూడా అనుభవించిన తర్వాత ఏం జరుగుతుంది? క్షీణే పుణ్యే, వాళ్ళ యొక్క పుణ్యఫలం ఏదైతే ఉందో అది కాస్త క్షయమైపోయిన తర్వాత. ఎందుకనంటే వాళ్ళ పుణ్యఫలం ఎంత ఉందో దాన్ని బట్టి అక్కడ వాళ్ళు సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటారు. ఇది ఖర్చు అయిపోతూ ఉంటే వాళ్ళు అనుభవించే టైం తగ్గిపోతూ ఉంటుంది, ఇది పూర్తిగా ఖర్చు అయిపోతే వాళ్ళు అనుభవించడం పూర్తి అయిపోతుంది. కాబట్టి క్షీణే పుణ్యే, వాళ్ళ పుణ్యఫలం అంతా కూడా ఖర్చు అయిపోయిన తర్వాత మత్స్యలోకం విశంతి, మళ్ళీ భూలోకాన్ని చేరుకోవాల్సిందే, మళ్ళీ వేరువేరు జన్మలు ఎత్తవలసిందే. ఏవం ఈ ప్రకారంగా త్రయీధర్మం అనుప్రపన్నాహ, ఈ త్రయీధర్మాన్ని అనుసరించినటువంటి వాళ్ళు అంటే కామ్యఫలాల్ని ఇచ్చేటువంటి వేదోక్త కర్మల్ని యజ్ఞాల్ని అనుష్ఠించేటువంటి వాళ్ళు, కామకామాహ కామదాసులైనటువంటి వారు గతాగతం లభంతే, రాకడా పోకడా పోవటం రావటం పోవటం రావటం దీన్ని పొందుతారు, అంటే జనన మరణాలని పొందుతూ ఉంటారు. కాబట్టి ఆ విశాలమైనటువంటి స్వర్గలోకాన్ని చేరుకున్న తర్వాత అక్కడున్నటువంటి దివ్యమైనటువంటి భోగాల్ని అనుభవించిన తర్వాత చేసుకున్నటువంటి పుణ్యఫలం అంతా ఖర్చు అయిపోగా ఈ భూలోకంలోకి ప్రవేశిస్తారు వాళ్ళ వాళ్ళ దేహాల్ని తగిలించుకొని. ఈ ప్రకారంగా కామ్యఫలాలను ఇచ్చేటువంటి వేదోక్త కర్మల్ని, వేదాల్లో చెప్పబడినటువంటి యజ్ఞయాగాది క్రతువుల్ని అనుష్ఠించేటువంటి ఈ కామదాసులు రాకడా పోకడలతో కూడినటువంటి ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కుంటారు, ఈ జనన మరణాలని పొందుతూ ఉంటారు. ఇది ఈ శ్లోకంలో చెప్పినటువంటి భావం. అంటే అలా వెళతారు, ఇలా వస్తారు, అక్కడ కొంతకాలం సుఖభోగాలు అనుభవిస్తారు. ఇది మొత్తం మీద భగవానుడు చెప్పదలుచుకున్నటువంటి విషయం. ఈ విషయం ద్వారా ఈ రకమైనటువంటి భావనతో ఎవరైతే యజ్ఞయాగాది కర్తవులు చేస్తూ ఉంటారో వాళ్ళని భగవానుడు నిందిస్తున్నాడు. ఏమని నిందిస్తున్నాడు? అయ్యా, చేసే కష్టమేమో చేస్తున్నావు, తగినటువంటి ఫలితాన్ని పొందకుండా అల్పమైనటువంటి అశాశ్వతమైనటువంటి అనిత్యమైనటువంటి ఫలితాల కోసం పరుగులు తీస్తున్నావు, నీ పుణ్యం కాస్త ఖర్చు అయిపోగానే ఆ పొందటం ఆ సుఖభోగాలు పొందటం అయిపోద్ది, మళ్ళీ లోకానికి రావాల్సిందే, మళ్ళీ మొదలెత్తుకోవాలి, మళ్ళీ కష్టాలు దుఃఖాలు బాధలు భయాలు అలజడులు ఆందోళనలు అశాంతి అన్నీ కూడా మళ్ళీ నిన్ను చుట్టుకుంటా ఉంటాయి, దీనివల్ల నీకేమిటి ప్రయోజనం అని భగవానుడు ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో యజ్ఞయాగాది పుణ్యకర్మలు ఆచరించినటువంటి వాళ్ళు స్వర్గాది లోకాలకు వెళ్ళి అక్కడ చాలా కాలం దివ్యమైనటువంటి దేవభోగాలని అనుభవిస్తారు. ఎలా అనుభవిస్తారండి అని అంటే ఈ శరీరంతో కాదు, సూక్ష్మ శరీరంతో అంటే మనస్సుతో. ఈ స్థూల శరీరం కదలకుండా పక్క మీద అట్లా పడుకొని ఉంటే రాత్రి, సూక్ష్మ శరీరం ఒక ప్రపంచాన్ని సృష్టించుకొని అందులో తిరిగింది, అదే కళ, స్వప్నం, స్వప్న ప్రపంచం. ఆ స్వప్నంలో సుఖాలు భోగాలు ఉన్నాయి, కష్టాలు దుఃఖాలు ఉన్నాయి, ఏవైనా అనుభవించవచ్చు. అయితే అవన్నీ కూడా ఆ కళ కరిగిపోవడంతో ఏమీ లేకుండా పోయినాయి, మళ్ళీ ఎప్పటి మాదిరిగానే నువ్వు మిగిలేవు. అంటే ఆ కళలో ఎట్లా అయితే ఈ సుఖాలు భోగాలు పొందుతున్నావో ఈ స్వర్గలోకంలో కూడా స్థూల శరీరాన్ని వదిలిన తర్వాత సూక్ష్మ శరీరం పొందేటువంటి సుఖభోగాలన్నీ అలాగే ఉంటాయి. కాబట్టి సూక్ష్మ శరీరంతో అనుభవించేటువంటి భోగాలు అవన్నీ కూడా, అయితే అలా అనుభవిస్తూ అక్కడే కనుక ఉండిపోవటం అయితే చాలా బాగుండేది. ఎందుకని? అది విశాలమైనటువంటి లోకం, స్వర్గలోకం విశాలం. ఈ లోకం ఉండే అంత ఇరుకు ఇరుకు, స్థలం తక్కువ జనం ఎక్కువ, అన్నిటికీ పోటీ. ఎక్కడైనా చూడండి అన్నిటికీ క్యూఏ, అన్నిటికీ పోటీ. పాలు కావాలన్నా నీళ్లు కావాలన్నా, మరి గాలి కావాలన్నా కరెంటు కావాలన్నా ఇంకోటి కావాలన్నా అన్నిటికీ కూడా పోటీ. కానీ అక్కడ ఏ పోటీ లేదు, ఎవరికి కావాల్సినటువంటి సుఖాన్ని భోగాన్ని వాళ్ళు హాయిగా అనుభవిస్తూ ఉండొచ్చు. అందరూ కోరినటువంటి భోగాల్ని, ఏ కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ తీర్చుకుంటూ ఉండొచ్చు. అమృతం దాగి ఎప్పుడు కూడా యవ్వనంగా ఉండొచ్చు. నిజం ఏమిటంటే యవ్వనంగా ఎందుకు ఉంటారంటే అసలు ఈ స్థూల శరీరమే లేదు కాబట్టి ఎప్పుడూ ఒకటిగానే ఉంటారు. స్థూల శరీరం ఉంటేనే మార్పులు, బాల్యం యవ్వనం వార్ధక్యం అని రకరకాలైనటువంటి మార్పులు. అందుకని అక్కడ అమృతం, మృతం లేనటువంటి చోటు, మార్పు లేనటువంటి చోటు, ఎప్పుడు ఒక్కటిగా ఉండేటువంటి చోటు. అందుకని ఎప్పుడు కూడా ఒక్కటిగానే ఉంటారు, యవ్వనంగానే ఉంటారు. అలా అమృతం దాగి యవ్వనంలో ఉంటారు, నందన విహారం చేస్తూ ఉంటారు, అప్సరసలతో నాట్యం చేస్తుంటారు, వాళ్ళ చేత సేవలు చేయించుకుంటూ ఉంటారు, విమానాల్లో తిరుగుతూ ఉంటారు, కల్పతారు దగ్గరికి వెళ్ళి కావలసినటువంటి వాటిని అడిగి తీసుకుంటారు, ఏ మర్యాదకు లోపం జరిగినా దేవేంద్రుడికి ఫోన్ కొడతారు, ఒక్క నిమిషంలోనే దేవేంద్రుడు నీకు కావాల్సినటువంటి వాటన్నిటిని కూడా అందిస్తాడు. ఎంత స్వేచ్ఛ! అందుకే దీన్ని విశాలం అన్నారు, స్వర్గలోకం విశాలం. అయితే ఇలా ఎన్ని భోగాలు అనుభవించినప్పటికీ కూడా అవి శాశ్వతమా అని అంటే శాశ్వతం కాదు. మరి ఎప్పటి వరకు ఈ భోగాలన్నీ అనుభవించవచ్చు? ఈ భోగాలు అనుభవించిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? దాన్నే చెప్తున్నారు, క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని. పుణ్యం కాస్త క్షయమైపోతే ఈ మత్స్యలోకాన్ని వెతుక్కుంటూ రావాలి. మనం ఈ లోకంలో చేసుకున్నటువంటి పుణ్యఫలం ఎంతవరకైతే ఉంటుందో అంతవరకే స్వర్గలోకంలో మనం భోగాలు అనుభవిస్తూ ఉంటాం. దానికో లెక్క ఉంది, ఆ లెక్కంతా పరమాత్మకి తెలుసు. నువ్వు చేసినటువంటి పుణ్యకర్మలు ఇక్కడ ఏ రకమైనటువంటి కర్మలు ఉన్నాయో, వాటి యొక్క ప్రభావం ఎంత ఉంటుందో, దానికి తగ్గట్టుగా ఇన్ని వందల సంవత్సరాలు ఇన్ని వేల సంవత్సరాలు వీడు సుఖభోగాలు అనుభవించవచ్చు అని లెక్క గట్టి చెప్తారు. అదిగో దాని ప్రకారం అక్కడ హాయిగా అనుభవించవచ్చు. మరి పుణ్యఫలం కాస్త క్షయమైపోతే అనుభవిస్తున్న కొద్దీ పుణ్యం కాస్త ఖర్చు అయిపోద్ది. మనం జేబులో డబ్బులు వేసుకొని బజార్కి వెళ్ళామనుకోండి, వస్తువులు కొనుక్కున్న కొద్దీ జేబు ఖాళీ అయిపోతూ ఉంటుంది. అదే ప్రకారంగా అక్కడ సుఖభోగాలు అనుభవిస్తున్న కొద్దీ ఈ పుణ్యఫలం కాస్త ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా ఈ పుణ్యఫలం మొత్తం పూర్తయిపోయిందనుకోండి, ఈ సుఖాలు భోగాలు అన్నీ కట్, ఇక నీకేమీ అందవు అక్కడి నుంచి. నీకు చేస్తున్నటువంటి మర్యాదలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు అవన్నీ కూడా మటుమాయమైపోతాయి. కనుక మనం ఎట్లాగైతే జేబులో డబ్బులు వేసుకొని బజారుకి పోయినప్పుడు ఈ డబ్బులు ఉన్నంతవరకే మనం వస్తువులను కొనుక్కోగలుగుతామో, వస్తువులను కొనుక్కుంటున్న కొద్దీ ఈ డబ్బులన్నీ ఎట్లా అయితే అయిపోతాయో, అదే ప్రకారంగా అక్కడ సుఖభోగాలు అనుభవిస్తున్న కొద్దీ పుణ్యఫలాలు ఖర్చు అయిపోతూ ఉంటాయి. పుణ్యం మొత్తం ఖర్చు అయిపోయిన తర్వాత దేవుడు అంట తిరిగి రావాల్సిందే అక్కడి నుంచి, ఇక రెండో రకమైనటువంటి మార్గమే లేదు. కాబట్టి పుణ్యధనం నీ దగ్గర ఎంత ఉందో అంతవరకే నీకు కొత్త అల్లుడికి మర్యాదలు జరిపినట్టుగా మర్యాదలు జరిపిస్తూ ఉంటారు. ఆ పుణ్యధనం కనుక అయిపోయిందా, ఒక్క క్షణం కూడా నిన్నక్కడ ఉండనివ్వరు, కుక్కను తరిగినట్టు తరిమేస్తారు అక్కడి నుంచి. అదేమిటండి, అంత హీనంగా చూస్తారా? అంతే, ఒక్క క్షణం ఉంటారన్న కూడా అక్కడ ఉండేది. ఇక్కడ నయం, నీ దగ్గర డబ్బులన్నీ అయిపోతే అడుక్కొని తినైనా బ్రతకొచ్చు ఎట్టో గట్ట. అక్కడ అడుక్కొని తింటానికి కూడా వీల్లేదు. అయ్యా బాబు ఏదన్నా కాస్త ధర్మం చేయండి అని అంటానికి కూడా వీల్లేదు అక్కడ. అంతే, ఒక్క నెట్టు నెట్టేస్తారు అక్కడి నుంచి. ఇంతవరకు ఇంద్రుడివి చంద్రుడివి అని పొగిడినటువంటి వాళ్ళు కూడా చీపో అని నెట్టేస్తూ ఉంటారు. మనకి తెలుసు దూరపు కొండలు నునుపు అని అంటారు. అలాగనే స్వర్గం కూడా ఆహా ఎంత బ్రహ్మాండంగా ఉంటుందండి, ఎంత మజాగా ఉంటుంది, అక్కడ సుఖాలు భోగాలు అనుభవిస్తూ ఉంటే అని లొట్టలేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు. అందుకనే మన భ్రమని తొలగించడం కోసం భగవానుడు ఇక్కడ ఈ మేడిపండు పొట్ట విప్పి చూపిస్తూ ఉన్నాడు. స్వర్గలోకంలో ఉన్నటువంటి భోగాల యొక్క విలువ ఎలాంటిదో, ఈ పుణ్యఫలం ఖర్చు అయిపోయిన తర్వాత నీ బ్రతుకు ఏమైపోతుందో అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి పుణ్యకర్మలు చేసి స్వర్గభోగాలు కోరుకున్నటువంటి వాడికి ఈ మర్యాదలు తప్పవని అర్థమవుతూ ఉంది. అటు మంచి మర్యాదలు ఉన్నాయి, ఇటు అవమానకరమైనటువంటి మర్యాదలు కూడా ఉన్నాయి. అయితే తర్వాత ఎక్కడికి వెళతారు, ఇది మనకు కావాలి. సరేనండి, అక్కడ అయిపోయింది, నీ టైం అయిపోయింది, సరే పంపించేస్తున్నారు, నువ్వు ఎక్కడికి వస్తావు? ఎక్కడికి వస్తావనంటే మత్స్యలోకం విశంతి, ఇదిగో ఈ భూలోకానికి రావాల్సింది. పోని వచ్చి ఏమైనా గొప్ప జన్మలు వస్తాయా? ఎందుకనంటే ఇంతకుముందు పుణ్యం చేసుకున్నావు కాబట్టి, స్వర్గభోగాలు అనుభవించి వచ్చావు కాబట్టి, దేవేంద్రుడితో కూడా డైరెక్ట్గా మాట్లాడొచ్చావు కాబట్టి నీకేమైనా గొప్ప విలువ ఏమైనా ఇక్కడ ఉంటుందా అని అంటే అదేమీ లేదు. ఎందుకని, అక్కడ ఇక్కడ చేసినటువంటి పుణ్యాలకు అక్కడ ఫలితం అనుభవించావు కాబట్టి నీ పుణ్యాలు పోయినాయి. నేను పెద్ద పుణ్యాత్ముడు అని చెప్పుకోవడానికి వీల్లేదు, అనుభవించాగలే అయిపోయింది. మరి ఇప్పుడు ఏ రకమైనటువంటి కర్మఫలాలు వాసనలు నీకు పక్వానికి వచ్చినాయో, నీ సంచిత కర్మల మూట్లో నుంచి అనుభవం పొందడానికి ఏ కర్మఫలాలు వాసనలు అయితే అనుభవానికి వచ్చి అనుభవానికి రెడీగా ఉన్నాయో వాటిని ప్రారంభ కర్మలు అంటారు. ఆ ప్రారంభ కర్మల ప్రకారం ఎలాంటి జన్మ రావాలనో అలాంటి జన్మే ఇక్కడ వస్తుంది. అంటే మనం ఏ రకమైనటువంటి ఫలితాలు అనుభవించాలో, సుఖమో దుఃఖమో, అదిగో దానికి తగినటువంటి దేహాన్ని తీసుకొని ఈ లోకంలోకి వస్తామే తప్ప మన ఇష్టం వచ్చినటువంటి దేహాన్ని తీసుకొని రావటానికి వీల్లేదు. కాబట్టి దేవలోకంలో నుంచి దిగి వచ్చినటువంటి వాడు సరాసరి కుక్కగా పుట్టొచ్చు, పందిగా పుట్టొచ్చు, గాడిదగా పుట్టొచ్చు, మనిషిగా పుట్టొచ్చు, గొప్ప సుఖాలు పొందేవాడిగా పుట్టొచ్చు, ఎప్పుడు దుఃఖాలు పొందేటువంటి వాడిగాను పుట్టొచ్చు. అంటే ఎలాగైనా పుట్టొచ్చు, అంతే తప్ప దీనికి ఇదిగో ఈ పుణ్యకర్మలు చేసి స్వర్గభోగాలు అనుభవించి వచ్చాడు కాబట్టి ఈయన కాస్త స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం అనేటువంటి భావన భగవంతుడి దగ్గర ఏమీ ఉండదు. అందువల్ల ఎటువంటి జన్మ అయినా సరే రావచ్చు. అదే నేను దేవలోకంలో నుంచి వచ్చానండి, కాస్త నాకు నన్ను స్పెషల్గా చూడండి అని అంటే అదేమీ లేదు. ఏమయ్యా నీకే కాదు దేవేంద్రుడికే పంది జన్మ వచ్చింది, అత దేవేంద్ర పదవి తర్వాత నువ్వు లెక్క కాబట్టి నోరు మూసుకొని అదిగో అలా అనుభవించు అని అంటారు. ఒక కోటీశ్వరుడు పేకాటాడి తాగి తందనాలు దొక్కి దుర్వ్యసనాలతోటి తన ఆస్తినంతా హారతి కర్పూరం చేసుకున్నాడు. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వలేదు, ఎవడు ఇచ్చేవాడు కూడా లేడు. ఎందుకనండి, ఈ పేకాట పిచ్చి ఉన్నటువంటి వాళ్ళు, ఈ వ్యసనం ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ కోటీశ్వరుడిగా ఉంటాడు, రేపేమో కట్టుకున్నటువంటి చొక్కా మీద కూడా మరకలు ఉంటాయి, ఎలా ఉంటాడో పాపం వాడికే తెలియదు. అందుకని అలాంటి హీనాదిహీనమైనటువంటి స్థితిని కూడా పొందుతూ ఉంటారు. మళ్ళీ ఏదైనా కలిసి వస్తే మళ్ళీ మంచి బ్రహ్మాండమైనటువంటి డ్రెస్సులు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. సరే పాపం ఈ కోటీశ్వరుడికి ఏమి కలిసి రాలా, ఉన్నది మొత్తం హారతి కర్పూరం అయిపోయింది, దిక్కు లేకుండా తిరుగుతూ ఉన్నాడు, బాగా ఆకలిగా ఉంది, ఎవరు కూడా ఏమి ఇప్పించేటట్టు కనపడలా, ఎదురుగా హోటల్ కనపడింది, పోయి కూర్చున్నాడు. హాయిగా కూర్చున్న తర్వాత సర్వర్ వచ్చాడు, తీసరా ఒక దోశ తీసుకురా అన్నాడు, పూరి తీసుకురా అన్నాడు, అది అన్నాడు ఇది అన్నాడు, వాడు కడుపు నిండా తిన్నాడు, కాఫీ తాగాడు, అయిపోయిన తర్వాత బిల్లు తీసుకొచ్చి పెట్టాడు 45 రూపాయలు అయిపోయిందని. ఆ బిల్లు తీసుకొచ్చి పెట్టిన తర్వాత జేబులో చూసుకుంటే వీడి దగ్గర 2 రూపాయలన్నర ఉంది. సరే ఏం చేస్తాడు పాపం, అందుకని సరే అని అలా తీసుకొని ఆ బిల్లు తీసుకొని అలా వెళుతూ ఉన్నాడు. అలా క్యాషియర్ పట్టుకున్నాడు, ఏమైనా వెళుతున్నావు బిల్లు డబ్బులు ఇవ్వమని, బిల్లు డబ్బులు లేవులే నేను తర్వాత ఇస్తాను, ఏడ్చేవాలే తర్వాత ఇచ్చేదండి కట్టిపో అన్నాడు. కట్టాలి నా దగ్గర లేవన్నాడు, లేకపోతే ఇదో వీడి చేత అంట్లు తోవేచ్చండి అన్నాడు. అంట్లు తోవేచ్చండి, ఏ నేను ఎవరనుకున్నా, పోయిన సంవత్సరం కనుకైతే నీ హోటల్ని నిన్ను మొత్తాన్ని కొనేసేవాడిని నేను అన్నాడు. ఏడ్చేవాలే నోరు మూసుకొని అంట్లు తోవరా అంట్ల వేదవా అని అన్నాడు. అంటే ఆ డబ్బు ఉన్నప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఎలా అయినా ప్రవర్తించవచ్చు, అప్పుడు ఎవరైనా గౌరవిస్తే గౌరవించవచ్చు, అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు గౌరవించాల్సినటువంటి అవసరం ఏముంది, కాబట్టి ఏమీ లేదు. అయిపోయిన తర్వాత అంతే, నీ పుణ్యఫలం కూడా అక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ గొప్పలు చెప్పుకుంటే లాభం లేదు, నేను అక్కడ అదిగో అది చేశాను ఇది చేశాను, నేను అక్కడ అప్సర్సులతో డ్యాన్స్ వేశానంటే ఏమీ లాభం లేదు. ఇక్కడ ఏదైతే నువ్వు అనుభవించాలనో దాన్ని కాస్త అనుభవించాల్సిందే. చేసినటువంటి కర్మలు ఎవరికైనా ఎంతటి వారికైనా అనుభవించక తప్పదు. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదన్నా అన్నారు. అందుకని ఎవరు చేసినటువంటి కర్మల్ని వాళ్ళు తప్పనిసరిగా అనుభవించవలసింది. ఇలా వేదోక్తమైనటువంటి ఈ కర్మల్ని భోగాలపై ఆశతో కోరికతో కామ్యబుద్ధితో చేసేటువంటి వారిని ఇక్కడ భగవానుడు ఒక పేరుతో పిలుస్తున్నాడు, కామకామి అంటే కామదాసులు అని. ఈ జాలు అవమానానికి. వీళ్ళని ఏమంటున్నారు అంటే కామదాసులు అని అంటున్నారు. ఎందుకని అంటున్నాడు కామదాసులని, ఇంతకు ముందు జన్మలోనే కోరికలతో యజ్ఞయాగాదులు చేశారు కాబట్టి, కామంతో యజ్ఞయాగాదులు చేశారు కాబట్టి కష్టపడి పాపం యజ్ఞయాగాదులు చేశారు, కానీ ఆ కోరికలు తీర్చుకోవడం కోసం చేసేటప్పటికి ఆ తాత్కాలికమైనటువంటి కోరికలు ఏమో తీరిపోయి ఇక్కడేమో దిక్కుమాలిన జన్మ వచ్చింది. అందుకని వీళ్ళు ఏమంటున్నారు అంటే కామదాసులు అని అంటున్నాడు. ఈ కామదాసుల యొక్క బ్రతికేమిటంటే గతాగతం లభంతే అన్నారు. అంటే పోవటం రావటం, పోవటం రావటం, పోవటం రావటం, అంటే జనన మరణ చక్రంలో ఇరుక్కోటమే అని చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళను చూస్తే అందరికీ ఎగతాళిగా ఉంటుంది, జ్ఞానులైనటువంటి వారు జాలిపడుతూ ఉంటారు. ఎందుకని ఎగతాళిగా ఉండటం, ఇప్పుడు ఎవడైనా ఓ దొంగ ఉన్నాడు అనుకోండి, ఓ దొంగతనం చేశాడు జైలుకి వెళ్ళాడు, 6 నెలలు శిక్ష వేశారు, 6 నెలలు అయిపోయిన తర్వాత వచ్చాడు, ఇప్పుడైనా బాగా బ్రతకొచ్చుగా, మళ్ళీ దొంగతనం చేశాడు, ఒక దొంగతనం కాదు మళ్ళీ 10 దొంగతనాలు చేశాడు, ఓసారి మళ్ళీ పట్టుకున్నారు, మళ్ళీ జైలుకి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ దొంగతనాలు చేస్తున్నాడు, మళ్ళీ పట్టుకున్నారు, మళ్ళీ తీసుకెళ్ళి పెట్టేశారు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ దొంగతనాలు. అంటే వాడు ఎప్పుడు దొంగతనాలు చేస్తూనే ఉంటాడు, జైలుకి వెళ్ళి వస్తూనే ఉంటాడు, సగం జైల్లో గడుపుతుంటాడు సగం బయట గడుపుతూ ఉంటాడు. వాడిని ఏమంటారంటే జైలు పక్షి అని నవ్వుతూ ఉంటారు. వాడు బయట తిరుగుతున్నా సరే వీడు జైలు పక్షి అండి, మళ్ళీ ఎప్పుడు జైలుకు పోతాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడు అని నవ్వుతూ ఉంటారన్నమాట. వీళ్ళని చూస్తే జ్ఞానులైనటువంటి వాళ్ళకి చాలా జాలి వేస్తూ ఉంటారు. మరి వీళ్ళు దుంపలేగా అంటే పెద్దవాళ్ళు గౌరవనీయమైనటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, వీడు దుంపలేగా ఏదైనా మంచి పనిగానే చేసుకుంటే, ఏదైనా పని చేసుకుంటే కూలి పని చేసుకున్నా డబ్బులు వస్తాయి కదా, దాంతో బ్రతకొచ్చు కదా, ఈ దొంగతనాలు చేసుకోవటం ఎందుకు, జైలుకు పోవటం ఎందుకు, మళ్ళీ రావటం ఎందుకు, మళ్ళీ దొంగతనాలు చేయటం ఎందుకు, మళ్ళీ జైలుకు పోవటం ఎందుకు, మళ్ళీ రావటం ఎందుకు అని వాళ్ళకి జాలేస్తుంది. అట్లనే ఇక్కడ కూడా ఈ లోకంలో సామాన్యమైనటువంటి మానవులైనటువంటి వాళ్ళని అంటే కోరికలతో యజ్ఞయాగాది కర్తవులు చేసి ఆ కోరికలను తీర్చుకోవటం కోసం అక్కడికి వెళ్ళి స్వర్గభోగాలు అనుభవించి మళ్ళీ వచ్చి నికృష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతా ఉంటే మహాత్ములైనటువంటి వాళ్ళు వాళ్ళని చూసి జాలిపడతారు, అయ్యో పాపం అని. సామాన్యులైనటువంటి వాళ్ళైతే ఎగతాళి చేస్తారు, అందుకే ఇదిగో కామదాసులు అని ఎగతాళి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి లేకుండా ఏం చేయాలి, కామ్య బుద్ధితో కర్మలు చేయటం కాకుండా నిష్కామంగా కర్మలు చేయాలి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. కామ్య బుద్ధితో ఎంత గొప్ప కర్మలు చేసినప్పటికీ కూడా ప్రయోజనం లేదు. నిష్కామ బుద్ధితో, భగవదర్పణ బుద్ధితో కర్మలు చేసి కడతేరమని భగవంతుడు అన్యాపదేశంగా చక్కగా మనకిక్కడ సలహా ఇస్తూ ఉన్నాడు. ఇదంతా తెలిసినటువంటి మహాత్ముడే గనక అర్జునుడు ఏమంటున్నా అంటే, ముల్లోక రాజ్యాలు నాకు వచ్చినా అక్కర్లేదు కృష్ణ, నాకు ముల్లోక రాజ్యాలు వచ్చినా నాకు అవసరం లేదని అంటున్నాడు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ, నాకు ఇవన్నీ అక్కర్లేదు అని భగవంతుడికి ముఖ్య శిష్యుడయ్యాడు. శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని ప్రపన్నుడయ్యాడు భగవానుడి ముందు, భగవద్గీతకి ముద్దు బిడ్డయ్యాడు. కాబట్టి తెలిసిన తర్వాత అయినా సరే మన యొక్క మనస్సుని మార్చుకొని మనం సరైనటువంటి మార్గంలో నడవాలి. ఇంత గొప్ప యజ్ఞయాగాది కర్తవులు చేస్తూ, ఇంత గొప్ప పూజలు చేస్తూ కూడా వీళ్ళు ఏ రకంగా కూడా తమకు ఉపయోగపడేటట్టుగా కాకుండా కేవలం కొంతకాలం సుఖభోగాలు అనుభవించి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ పోయి మళ్ళీ వచ్చి ఇందులోనే ఉంటున్నారు, కానీ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని సుఖాన్ని పొందాలనేటువంటి ఆలోచన లేకుండా ఉంటున్నారు అని భగవానుడు వీళ్ళ మీద జాలితో నిందిస్తూ ఉన్నాడు. సకామంగా కర్మలు చేసేటువంటి వాడిని అల్పాత్ముడుగా నిందిస్తున్నాడు భగవానుడు, అతన్ని కామదాసుడు అని అంటున్నాడు. నిష్కామంగా ఫలాపేక్ష లేకుండా కర్మల్ని ఆచరించమని భగవంతుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు. అలా చేస్తే ఏం జరుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలగటం వల్ల చక్కగా ఆత్మజ్ఞానం అంకురిస్తుంది. ఆ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటమే కాకుండా దాన్ని ఆచరించాలనేటువంటి భావన కలుగుతుంది. దాని కనుక అలా ఆచరించినట్లయితే మోక్షం అనేటువంటిది కలుగుతుంది. మరి నిజమే, ఏమండి బాగానే ఉందండి నేను చెప్పారు కదా, నిష్కామంగా కర్మలు చేయమన్నారు, ఎప్పుడు కూడా దైవారాధన చేయమంటున్నారు, ఎప్పుడు దైవ విషయాల్లో ఉండమంటున్నారు, మీరు పూజా పునస్కారాలు చేసినా జపధ్యానాలు చేసినా తపస్సు చేసినా శ్రవణ మన్నాలు చేసినా ఏం చేసినా సరే ఎల్లప్పుడూ కూడా నిత్యయుక్తులై ఆ పరమాత్మ యందే మీ మనస్సు నిలపమంటున్నారు, మరి ఇలాగనే చేస్తే మన అవసరాల సంగతి ఏమిటండి, మనకి ఫుడ్ ఎవడు పెడతాడండి, కుటుంబాన్ని ఎవరు పోషిస్తారండి అని సందేహించేటువంటి వాళ్ళు లోకంలో ఎంతమందో ఉన్నారు. న్యాయంగా ఈ అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని వింటున్నటువంటి వాళ్ళు కూడా పైకి అడిగితే బాగుండదని అడగరు, కానీ వాళ్ళ మనస్సుల్లో ఉంటుంది ఏమని, నిత్యము నిరంతరము పరమాత్మ యందే మనస్సు నిలపండి, ప్రాపంచిక విషయాలు పట్టించుకోకండి అని చెబుతున్నారు. మరి ప్రాపంచిక విషయాలు పట్టించుకోకపోతే మరి ఎట్లండి నోట్లోకి ఆ తిండి ఎట్లా వస్తుంది, పిల్లల్ని పోషించడం ఎట్లా, కుటుంబం ఎట్లా, దీన్ని ఎవరు చూస్తారు అని లోపలైనా అనుకుంటారు, లేకపోతే పక్క వాళ్ళతోనైనా అనుకుంటారు. ఇది సహజం. అందుకనే భగవంతుడు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి హామీని ఇస్తున్నాడు భగవద్గీతలో. భగవద్గీతలో ఈ హామీ ఎక్కడుందనంటే భగవద్గీత మధ్యలో ఉంది. ఖచ్చితంగా భగవద్గీత మధ్యలో 9వ అధ్యాయం మధ్యలో ఇదిగో ఈ హామీ ఇస్తున్నాడు భగవానుడు. ఇది భగవద్గీత మొత్తంలో కూడా అద్భుతమైనటువంటి శ్లోకం, చాలా గొప్ప శ్లోకం. ఇది నిజంగా ఈ శ్లోకం కాదు, ఇది సాక్షాత్తు భగవానుడే, ఈ శ్లోకం భగవానుడే. ఇంతకుముందు చెప్పుకున్న విభూతులు, ఈ శ్లోకం కూడా నిజంగా భగవానుడే. ఎందుకో తర్వాత మనం చెప్పుకుందాం. మరి అయితే ఆ శ్లోకం ద్వారా ఏం చెబుతున్నాడు, ఈ శ్లోకం ఎలాంటిది అంటే భగవద్గీత అనేటువంటి మణిహారం మధ్యలో పచ్చల పతకం లాంటిది అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటా శ్లోకం చూడండి 22.
అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం.
అనన్యాశ్చింతయంతో, అనన్యమైనటువంటి చిత్తంతో మాం నన్ను చింతిస్తూ ఏ జన ఎవరైతే పర్యుపాసతే పరిపూర్ణంగా నన్ను ఉపాసిస్తూ ఉంటారో. ఇక్కడ మంచి షర్తులు పెట్టేశాడు అన్నమాట. ఎవరైతే అనన్యమైనటువంటి చిత్తంతో, అంటే చిత్తం అన్యమైనటువంటి విషయాల మీదకి పోకుండా, ప్రాపంచికమైనటువంటి విషయాల మీదకి పోకుండా ఎల్లప్పుడూ కూడా పరమాత్మ యందే పూర్తిగా నిలిపి, ఇక పర్యుపాసతే ఉపాసతే అనకుండా పర్యుపాసతే అంటే నిరంతరము కూడా అలా ఉపాసన చేస్తూ ఉండాలి. ఇతర వాటి మీదకి మనసు పోకుండా ఉండాలి, పరమాత్మ మీద ఉండాలి, పరమాత్మ మీద కూడా ఎల్లప్పుడూ ఉండాలి. అలా గనక ఉన్నట్లయితే తేషాం అటువంటి నిత్యాభియుక్తానాం నిత్యము నన్నే భావిస్తూ ఉన్నటువంటి, స్మరిస్తూ ఉన్నటువంటి, ఆరాధిస్తూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క యోగక్షేమం వహామి అహం, వాళ్ళ యొక్క యోగక్షేమాలు అహం వహామి నేనే వహిస్తాను అని అంటున్నాడు. ఇది భగవానుడిచ్చేటువంటి అద్భుతమైనటువంటి, పరమాద్భుతమైనటువంటి, మనం ఊహించడానికి వీల్లేనటువంటి హామీ. అయ్యా నీ యోగక్షేమాలు నేనే చూస్తా, ఎందుకనంటే నువ్వేమో ఎప్పుడు నా గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి నేను నీ గురించి ఆలోచిస్తా. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే ఇక నేను ఆలోచించు, నువ్వు నా గురించి ఆలోచిస్తా నీ గురించి పట్టించుకోకపోతే నీ గురించి నేను పట్టించుకుంటా అని భగవానుడు హామీ ఇస్తున్నాడు. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ శ్లోకానికి సంబంధించి కొద్దిగా మనం రెండు మాటలు మనం జనరల్గా మాట్లాడుకుంటే, ఏమండి శ్లోకంలో భగవంతుడు మనకు హామీ ఇచ్చాడు కదా నా యోగక్షేమాలు చూస్తాన్ని, చుట్టలేదేమండి, చుట్టలేదేమంటే నువ్వు చూసుకోకుండా ఊరుకున్నావా, నీ వ్యవహారం నువ్వు చూసుకుంటుంటివి, పైగా ఇంకా చెబుతుంటే పక్కనే ఉంటున్నా కనుక ఏమండి శ్లోకంలో ఇటు చెప్పాడు అట్నే చెబుతారులేండి, మన వ్యవహారం మనం చూసుకోకపోతే ఎవరు చూస్తాడంటే వచ్చి అని అంటావు. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఊరుకుంటుందా, అరిపోదు. కాబట్టి మనం ఏదో మన జాగ్రత్త మనం ఉండాలా, నీ జాగ్రత్త నువ్వు పడితే ఆయన జాగ్రత్త ఆయన పడతాడు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే నీ గురించి నువ్వు ఆలోచించకుండా నువ్వు కనుక నా గురించి ఆలోచిస్తే నేను నీ గురించి ఆలోచిస్తానంటున్నాడు. అలా ఆలోచించే ధైర్యం ఉందా నీకు, అలా భగవంతుడి మీదనే నీ భారం మొత్తాన్ని వేసేటువంటి ధైర్యం ఉందా, ఉంటే భగవంతుడు నీ యోగక్షేమాలు నేను చూస్తాను అని అంటున్నాడు. భగవద్గీతలో ఇది కీలక శ్లోకం, ఎందుకనంటే గీతకు సంబంధించినటువంటి మొట్టమొదటి చెప్పేటువంటి మాటలో ఇది కీలకం, అనన్యాశ్చింతయంతో మాం ఇది కీలకం అని అంటారు. అంటే ఇది కీలక శ్లోకం. గీత, భగవద్గీత అనేటువంటి పుష్పమాలలో అలంకరించబడి, మధ్యలో అలంకరించబడినటువంటి గులాబీ పుష్పం ఇదిగో ఈ శ్లోకం. ఇందులో భగవానుడు సమస్తమైనటువంటి మానవులకి ఒక అద్భుతమైనటువంటి హామీ ఇస్తున్నాడు. ఎవరైతే అనన్యమైనటువంటి చిత్తంతో అన్యమైనటువంటి ఆలోచనల్ని పూర్తిగా విడిచిపెట్టి నిరంతరము ఎడతెగకుండా నన్నే ధ్యానిస్తూ నన్నే తలుచుకుంటూ నన్నే స్మరిస్తూ నా పనుల్లోనే ఉంటూ ఎవరైతే అలా ఉంటారో అటువంటి నిత్యయుక్తులైనటువంటి వారి యొక్క యోగక్షేమాలని నేనే వహిస్తాను, ఆ బాధ్యత అంతా నాది అని అంటున్నాడు భగవానుడు. దీంతో ఎల్లప్పుడూ కూడా దైవం దైవం అంటూ కూర్చుంటే ఎట్టనయ్యా అని అనే వాళ్ళకి సమాధానం ఏమిటంటే, ఎల్లప్పుడూ దైవం దైవం అని కనుక కూర్చుంటే ఆ దైవమే నా వ్యవహారం చూస్తుంది అని నువ్వు చెప్పాల్సినటువంటి సమాధానం అన్నమాట. ఇక్కడ మొట్టమొదటి విషయం ఏంటంటే యోగక్షేమం అహం వహామి, నీ యోగక్షేమాలు నేను చూస్తాను అంటున్నాడు. అసలు యోగక్షేమాలంటే ఏమిటి అది మనం తెలుసుకోవాలి. యోగం అంటే నీకు లేనటువంటి దాన్ని నువ్వు కావాలనుకొని సంపాదించుకోవటం యోగం. క్షేమం అంటే నువ్వు సంపాదించుకున్నది నీ దగ్గర ఉన్నటువంటిది పోకుండా జాగ్రత్త చేసుకోవటం, రక్షించుకోవటం క్షేమం. సాధారణంగా మనం కూడా అప్పుడప్పుడు అంటుంటాం, ఏమయ్యా ఏం చేస్తున్నా, అదే ఆయన యోగక్షేమాలు ఆలోచిస్తున్నాను, ఆయన యోగక్షేమాలు విచారిస్తున్నానండి అంటాం. అట్లానే ఏమయ్యా ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏదో ఆయన యోగక్షేమాలు చెబుతున్నాళ్ళండి అని అంటాం. మనకి తెలియకుండానే మా రెండు మాటలు వేస్తాం. యోగం ఏమిటి, క్షేమం ఏమిటి మనం అప్పుడప్పుడు ఏమంటుంటామంటే, అయ్యా యోగమా అని అనం, కానీ క్షేమమా అని మాత్రం అడుగుతాం. ఎవరిన మనకి చుట్టాలు కానీ స్నేహితులు కానీ ఎవరన్నా పాత పరిచయస్తులు కానీ కనపడితే ఏమంటే క్షేమమా అని అంటాం. క్షేమమా అనేటువంటి మాటలో దాని అర్థం ఏంటంటే, నువ్వు నీ ఇల్లు ఇల్లు అవి ఏం పోలేదు కదా అంటే ఈ మాట అనకూడదు. నీ ఇల్లు అప్పుల్లో ఏమన్నా పోయిందా, దొంగలు పడి ఏమైనా దోచుకున్నారా, పిల్లలు ఏమైనా చనిపోయారా, లేకపోతే భార్య పోయిందా, ఇలా కనుక ఎవరు అడిగితే ఏం చేస్తారు, వెంటనే చెంప పెట్టించి పటామనేస్తారు. అందుకని వీటన్నిటికి బదులుగా ఒక మాట ఉందన్నమాట, క్షేమమా అంటే నేను నీకు బాగానే ఉన్నాయి కదా. యోగం అని అంటే ఏమిటంటే, ఇంతకుముందు ఒక ఇల్లు ఉంది కదా, ఇంకా రెండు ఇల్లు కట్టావా, అట్నే ఉందా, డబ్బు ఏమైనా బాగా సంపాదించావా, పిల్లలు పెళ్లి చేసావా, పిల్లలకి ఏమైనా పిల్లలా అని ఇట్లా ఈ అడుగుతుంటారు. అంటే అంతకుముందు లేని ఇప్పుడు వచ్చేది యోగం, ఉన్నటువంటిది పోకుండా జాగ్రత్త చేసుకునేది క్షేమం. కాబట్టి యోగ క్షేమాలు ఈ రెండు కూడా భగవాన్ ఏమంటున్నాడు, నేను చూస్తానంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, అయ్యా నీకు లేనటువంటిది ఏ, నీకు కావాల్సినటువంటిది ఏదో నేను ఇస్తా. రెండవది ఏంటంటే, నీకు ఏ రకమైనటువంటి నష్టం జరగకుండా నీ క్షేమాన్ని నేను చూస్తా, కాబట్టి నీ యోగక్షేమాలు రెండు నేను చూస్తాను అని అంటున్నాడు. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా తన యొక్క సుఖం కోసం, సంతోషం కోసం, పోషణ కోసం, భోగం కోసం, తృప్తి కోసం, గొప్ప కోసం ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు, కష్టపడుతూనే ఉంటాడు, సంపాదిస్తూనే ఉంటాడు. ఇది యోగం. అలాగే తాను సంపాదించుకునేటువంటి ధనాన్ని కానీ, సంపదల్ని కానీ, వస్తువులను కానీ, ఆస్తిపాస్తుల్ని కానీ దాచుకుంటూ జాగ్రత్త చేసుకుంటాడు. తన వాళ్ళని కూడా ఏ రకమైనటువంటి అపాయం కలగకుండా వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఇతరుల నుండి రక్షణ పొందుతూ ఉంటాడు, రక్షించుకుంటూ ఉంటాడు. ఇది క్షేమం. ఈ రెండు కూడా సాధారణంగా ప్రతి వ్యక్తి, ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా చేస్తూనే ఉంటాడు. అలా కాకుండా ఎవరైతే నిరంతరము కూడా భగవంతుని యందే మనస్సును నిలిపి భగవంతుని యొక్క కార్యాల్లో తలమునకలైపోయి ఎప్పుడు కూడా భగవంతుని యొక్క భక్తులుగా ఉండేటువంటి వాళ్ళు, నిరంతరం జపము, ధ్యానము మొదలైనటువంటి సాధనలతో ఉండేటువంటి వాళ్ళు, లేదా ఆత్మజ్ఞానం కోసం శాస్త్రాన్ని శ్రవణం చేస్తూ మననం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, పూజా పునస్కారాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, యజ్ఞయాగాదులు చేస్తుండేటువంటి వాళ్ళు, నిరంతరము కూడా పరమాత్మ సంబంధమైనటువంటి పనులు చేస్తుండేటువంటి వాళ్ళు, పూర్ణ భక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క యోగక్షేమాలు వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తానని భగవంతుడు హామీ ఇస్తున్నాడు. మీ భారం అంతా కూడా నా మీద వేయండి, నేను మోస్తాను అని భగవానుడు గట్టిగా చక్కగా మనకు అర్థమయ్యేటట్టుగా చెబుతూ ఉన్నాడు. మనం రెండు సూట్ కేసులు తీసుకొని బొంబాయికి ప్రయాణమయ్యి ట్రైన్లో కూర్చున్నాం, కూర్చున్న తర్వాత టికెట్ కొనుక్కున్నాం, వచ్చాం, కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఏం చేశామంటే రెండు సూట్ కేసులు నెత్తి మీద పెట్టుకున్నాం. అంతలోకి ఆ ట్రైన్లో ఉన్నటువంటి ఆ టీసీ వచ్చి అంటాడు, ఏమయ్యా ఎందుకయ్యా నీ సూట్ కేసులు రెండు నీ నెత్తిని పెట్టుకున్నావు, టికెట్ కొనుక్కొని వచ్చావు కదా హాయిగా, నువ్వు హాయిగా కూర్చో, నిన్ను నీ సూట్ కేసుల్ని రెండింటిని కూడా ఆ ట్రైన్ మోస్తుంది, నువ్వెందుకయ్యా అనవసరంగా నెత్తి మీద పెట్టుకున్నావు అని అడిగాడంట. నీ సూట్ కేసులు మోయటానికి నేనుండగా నీకెందుకయ్యా బాధ అని ట్రైన్ అడుగుతుందంట. ట్రైన్ అంటుంది, నిన్ను నీ సూట్ కేసుల్ని మొత్తాన్ని నేను మోస్తాను, నువ్వెందుకయ్యా అనవసరంగా నీ నెత్తి మీదనే సూట్ కేసులు పెట్టుకున్నావు, నువ్వు పెట్టుకున్నావు కానీ నేను పోయాలా అని ఆ ట్రైన్ అంటున్నదంట. మరి ఆ రైలు ఎలాగైతే అడుగుతా ఉన్నదో భగవంతుడు కూడా మనల్ని అడుగుతున్నాడు. నీ యోగక్షేమాలు చూచేటువంటి వాడిని నేను ఉండగా నీకెందుకయ్యా అనవసరంగా శ్రమ అని. కాకపోతే మరి నువ్వు భక్తి అనేటువంటి టికెట్ కొనుక్కొని రావాలి. అలా రైలు టికెట్ కొనుక్కోకుండా లోపలికి వస్తే నిన్ను నీ సూట్ కేసుల్ని మోయదు రైలు. ముఖ్యం వాళ్ళంటే భక్తి అనేటువంటి టికెట్ కొనుక్కొని కనుక కూర్చున్నావా, హాయిగా నీ యోగక్షేమాలు మొత్తం నేనే చూస్తాను అని భగవానుడు ఇక్కడ హామీ ఇస్తున్నాడు. ఇలాంటి హామీ ఎందుకు ఇస్తున్నాడు భగవానుడు? ఎందుకనంటే ఆ ఎప్పుడు భగవంతుడినే చింతిస్తూ కూర్చుంటే ఈ దైనందిన జీవితం ఎట్లా గడుస్తుంది, భార్యాబిడ్డల పోషణ ఎట్లా జరుగుతుంది అని అనేకమైనటువంటి అనుమానాలు ఉంటూ ఉంటాయి. మనం ఊరికినే కూర్చుంటే ఎట్లండి, మన ప్రయత్నం మనం చేయొద్దా, మన ప్రయత్నం చేస్తే కదా భగవంతుడు సహాయం చేసేది, ఊరికినే గాల్లో దీపం పెట్టి ఓ భగవంతుడా నువ్వే చూడు అని అంటే అది ఆగుద్దా ఆరిపోదా అని సందేహించేటువంటి వాళ్ళ కోసమే ఇక్కడ భగవంతుడు ఈ హామీ ఇస్తూ ఉన్నాడు. అవన్నీ నేనే చూస్తా. భగవంతుడు చెప్పినటువంటి దానిలో ఉన్న ఆంతర్యం జాగ్రత్తగా గమనించండి. నీ యోగక్షేమాలన్నీ నేనే చూస్తాను అని అంటున్నాడు. అంటే నీకు కావలసినవి సంపాదించుకోవడానికి నువ్వు చేయాల్సినటువంటి ప్రయత్నం కూడా నీ చేత నేనే చేయిస్తాను. ఏమండి నేను ప్రయత్నం చేయకపోతే నాకు ఎట్లా వస్తుందండి డబ్బు అని అంటావు. అయ్యా ఆ డబ్బు రావడం కోసం ఆ ప్రయత్నం కూడా నేనే చేయిస్తా అని భగవానుడు అంటున్నాడు. నువ్వు మాత్రం నా మీదనే దృష్టి పెట్టి ఉండు అని భగవానుడు ఇక్కడ హామీ ఇస్తూ ఉన్నాడు. అయితే ఇటువంటి హామీ మనం గనక చక్కగా పొందాలి అని అంటే, ఈ హామీ ప్రకారం మనం గనక భగవంతుడి నుంచి ప్రయోజనం గనక పొందాలి అని అంటే మనకు కొన్ని అర్హతలు ఉండాలి. ఏమిటి అర్హతలు? అనన్య చింతన పర్యుపాసన. అనన్య చింతన అంటే అన్యమైనటువంటి చింతన లేకుండా ఉంటాం. ఇతరత్ర దేని మీద కూడా మనస్సు పోకుండా, అంటే ప్రాపంచికమైనటువంటి విషయాల మీదకి మనస్సు పోకుండా, నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి ఆలోచన లేకుండా, దానికోసం దీనికోసం పరుగులు తీయకుండా, ఆరాట పడకుండా, ఇలాంటివి ఏవీ లేకుండా ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మ యందే నిశ్చలమైనటువంటి చిత్తంతో ఉండాలి. ఇది అనన్య చింతన. ఇక రెండవది పర్యుపాసన. ఏదో ఉదయం కాసేపు సాయంత్రం కాసేపు అప్పుడప్పుడు ఉంటే లాభం లేదు, మధ్య మధ్యలో ఆవకాయం నంచుకున్నట్టుగా ఉంటే. ఎలా ఉండాలి అని అంటే పరిపూర్ణంగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి, ఎల్లప్పుడూ కూడా పరమాత్మ వ్యవహారంలోనే ఉండాలి. కాసేపు పరమాత్మ వ్యవహారం ఉండి మిగిలినటువంటి టైంలో మన వ్యవహారంగా చూసుకుంటామంటే సరే చూసుకోండి అని అంటాడు ఆయన కూడా. అందుకని ఈ రెండు అర్హతలు ఉండాలి. ఈ రెండు అర్హతలకు సంబంధించినటువంటి విషయాలు ఏమిటో, ఈ రెండు అర్హతలు చెప్పటంలో వెనక పరమాత్మ యొక్క ఉద్దేశం ఏమిటో, ఈ విషయాలన్నీ కూడా మనం రేపు తెలుసుకుందాం.